ఇక ఇప్పుడు తదనంతరం మరొక జ్యోతిర్లింగం ఉన్నది. సౌరాష్ట్రంలో సామనాథలింగం చెప్పాం, శ్రీశైలంలో మల్లికార్జునలింగం చెప్పాం, ఉజ్జయిని మహాకాళేశ్వరుడైపోయాడు, ఓంకారం అమరేశ్వరం అయ్యింది, ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం, ఇక ఇప్పుడు సేతుబంధేతురామేశం ఒకటి మిగిలింది, నాగేశం దారుకావని అయిపోయింది, వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయతు కేదారం అయిపోయింది, ఇక కృష్ణేశంచే విశాలకే ఒకటి మిగిలింది. అంటే వరుసగా చెప్పకుండా ఈ ఆర్డర్లో ఎందుకు చెప్పాడంటే లింగములు ఆవిర్భవించడం ఇలా ఆవిర్భవించాయట, అందుకని వాటిని చెప్పారు. ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగం గురించి బ్రహ్మ నారదునికి, సౌనకాది మహర్షులకి, సూత మహర్షి నేను మీకు చెబుతున్నాం అన్నమాట. పూర్వం రావణుడనే రాక్షసుని సంహరించడం కోసం దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. బాబో రావణుడి వల్ల నానాయాత్ర పడిపోతున్నాము, మమ్మల్ని రక్షించమన్నారు. దేవతలు, మునులు, బ్రహ్మ అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. రామాయణం బాలకాండలో కూడా వస్తుంది మీకు, అది పుత్రకామేష్టి జరగడానికి ముందు మొత్తం దేవతలంతా విష్ణువుని ప్రార్థించారు. ప్రభు, భూలోకంలో పరమపాపాత్ముడు రావణుడు స్త్రీలని సర్వనాశనం చేస్తున్నాడు, ఋషుల్ని నాశనం చేస్తున్నాడు, యజ్ఞములు ధ్వంసం చేస్తున్నాడు, ఇక వాడి బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం, మిక్కిలి ఎండకాయడానికి సూర్యుడు భయపడుతున్నాడు, మరీ ఎక్కువగా గాలి వెచ్చడానికి వాయుదేవుడు భయపడుతున్నాడు, ఇక అగ్నిహోత్రుడు గట్టిగా మండాలంటే భయం, మండకపోతే భయం, వాడు మండిపోతున్నాడు ఆ రావణుడు మా మీద, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ దుర్మార్గుడు బ్రహ్మ నుంచి వరాలు కోరుకుంటూ, సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులలో ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు, స్త్రీల వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు, ఒక్క నరులంటే వాడికి ఉపేక్ష కలిగింది. అందుకే మానవులు నన్నేం చేస్తారు, నరులు వానరులు నా జోలికి రాలేరు కాబట్టి నరవానరుల వల్ల మాత్రం చావు లేకుండా వరం కోరను అన్నాడు. ఇక మిగిలిందల్లవాడిని చంపేవాడు నరుడు వానరుడే. మామూలు నరుడు వాడి దగ్గరికి వెడితే వాడు వాడిని నోట్టు వేసుకుని తినేస్తాడు, వాడు నరభోజనుడు, సాధారణ మానవుడిని గుటుక్కుని తింటాడు వాడు. ఓ పొడుగ్గా ఉన్న మనిషి వాడికి కనపడితే తేగట, పూర్వం చూసారా తేగల్ని భూమిలో పాతరేసి శుభ్రంగా పట్టుకొచ్చి మంచి కాల్చి ఆ తర్వాత కరా కరా నవిలి తినేవారు. తేగని మధ్యలో తేగ తీసేసి తిన్నట్టుగా మనుష్యుని అలా చీల్చి లోపల ఉన్న ఎముకలు తీసి పక్కన పారవేసి రావణాసుడు తింటాడు, వాడు నరభోజి. కాబట్టి సామాన్య నరుడు వాడిని చంపలేడు, సద్గుణ సంపన్నుడు సకల శక్తులు ఉన్న నరుడు వాడిని చంపాలి. అలాంటి నరుడు ప్రస్తుతం లేడు, ఇక మిగిలింది నువ్వే. నువ్వు వెంటనే దశరథ మహారాజు గారి ఇంట్లో ప్రవేశించు, దశరథుడు ఇప్పుడు పుత్రకామేష్టి అని యాగం చేస్తున్నాడు, ఆ యాగ ప్రాంతంలో ప్రవేశించు, కౌశల్య గర్భంలో ప్రవేశించు, కొడుకుగా పుట్టు, రాముడనే పేరుతో సుప్రసిద్ధి పొంది దుర్మార్గుణ్ణి చంపు, మమ్మల్ని రక్షించు అనగా ఆయన తథాస్తు అన్నాడు. నేను ఒక్కడే కాదు, ఆదిశేషుడు లక్ష్మణుడుగా పుడతాడు, శంఖ చక్రాలు వరుసగా భరతుడిగా శత్రుఘ్నుడిగా ఆవిర్భవిస్తాయి, నేను భూమండలంలో 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, ఏకపత్నీవ్రతుణ్ణి అవుతాను, నేను మీకు అభయం ఇస్తున్నాను అని నిశ్చింతగా ఉండమని పంపేశాడు. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలుసు, ఆయన దశరథుడికి కౌశల్యకి దాశరథి అనే పేరుతో రామచంద్రుడిగా అవతరించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడు అయ్యాడు, శంఖం చక్రం భరతునిగా శత్రుఘ్నుడిగా పుట్టుకొచ్చాయి. ఇలా సోదర సమేతుడయ్యాడు, ఆయన సీతని వివాహం చేసుకున్నాడు, సీతాసమేతంగా వనవాసానికి వెళ్ళాడు. పంచవటి తీరంలో ఉండగా రావణుడు సీతను అపహరించాడు. అక్కడి నుంచి రామచంద్రుడు సీత 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 అంటూ లక్ష్మణునితో కలిసి ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు వాలి ఆ సమయంలో తగాదా పడుతూ ఉంటే సుగ్రీవుడికి అభయం ఇచ్చి వాలిని లీలలో ఒక్క కోలతో నేల కోలనేసి సుగ్రీవుణ్ణి కిష్కింధానగర సామ్రాజ్య అధికారిని చేశాడు. ఆయన అనుగ్రహంతో వానరులంతా 4 దిక్కులకి సీతను వెతకడానికి వెళ్ళారు. హనుమంతుడు సీతాన్వేషణ చేశాడు, సీత ఎక్కడుందో మొత్తమే తెలిసింది. అందుకని వానరుల్ని వెంట పెట్టుకుని ఆయన దక్షిణ సముద్ర తీరానికి వచ్చాడు. ఇప్పుడు మనం రామేశ్వరం అని పిలుస్తున్నామే తమిళనాడులో, ఆ ప్రాంతానికి వచ్చాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఎదురుగుండా మహాభయంకరంగా కనపడుతున్నది సముద్రం. ఎంత భయంకరమైన సముద్రం దాటడం అంత తేలిక, మానవ మాత్రుడు ఈ సముద్రంలోకి అడుగు పెట్టలేడే, అథవా అడుగు పెట్టినా చివరిదాకా వెడతాడో లేదో నమ్మకం లేదు. కాబట్టి ముందు సముద్రం దాటడం ఒక కష్టం. అగాధ సాగరశ్చైవాతార్యాశనాచవానరీ రాక్షసో గిరిధర్తాచ మహాబల పరాక్రమః. లక్ష్మణుడి దగ్గరికి పిలిచి రాముడు, లక్ష్మణ, సముద్రం అగాధమైనది, భయంకరంగా ఉన్నది, ఎంత లోతుందో తెలియదు, ఇందులో ఎన్నో రకాల క్రూర జంతువులుంటాయి, చేపలుంటాయి, మొసళ్ళుంటాయి, అవన్నీ మన వానరులు అందులోకి దిగగానే నోట్లో వేసుకుని కరకర నవిలి మింగేస్తాయి. మానవులు ఈ సముద్రంలోకి అడుగుపెట్టి ఈరి అవతల ఒడ్డుకు వెళ్ళలేరు. పోని సముద్రం నానాయాత్ర పడి దాటినా అవతల జయించవలసింది రావణుడని రాక్షసుని. వాడేం సామాన్యుడు కాదు, పిల్ల రాక్షసుడు కాదు వాడు. రాక్షసుడు ఎటువంటి వాడు? గిరిధర్తాచ కైలాస పర్వతాన్ని తన పది శిరస్సుల మీద పైకెత్తినవాడు వాడు. కైలాస పర్వతం పెకలించినవాడు. పోని వాడు కొడుకు సంగతి చూద్దామా అంటే ఇంద్రజిత్ తనయోస్యవై, వాడి కొడుకు ఇంద్రుని జయించినవాడు. ఇంద్రజిత్ అనే పేరు వాడికి ఎందుకు వచ్చిందంటే ఇంద్రుని జయించాడు కాబట్టి. ఆ ఇంద్రజిత్తుతో యుద్ధం చెయ్యాలి. పోని లంక అనే నగరంలో ప్రవేశిద్దామంటే ఆ కోట కూడా ఎటువంటిది? అది మామూలు భయంకరమైనది, అది మామూలు కోట కాదు. చుట్టూత ఉన్న కోట గోడలు దాటడం కష్టం, అసలు లంక లోపలికి అడుగు పెట్టలేమట. ఇవన్నీ పక్కన పెడితే ఆ లంకానగరంలో కుంభకర్ణుడని ఒకడున్నట్ట, రావణుని తమ్ముడు. వాడు మనుషులు కనపడితే ఒకేసారి అందరిని ఆని నోరు తెరిచి కుట్టుకుని మింగేస్తాడట. వాడికి కరోనా వైరస్ ఎక్కర్లా, చైనాకి వెళ్ళి 130 కోట్ల మందిని వాళ్ళని మొత్తం మింగేస్తే వాడికి అసలు ఇండైజేషన్ లేదు కదా, అందులో వాళ్ళు మింగేయగలుగుతాడు. అసలు కుంభకర్ణుడిని ఓసారి పిలిచి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, చైనాకి పంపి ఆ తర్వాత వాడిని రాముడి చేత చంపించేసి వదిలిపోయిన అనిపిస్తుంది ఒక్కోసారి. వాడిని ఏం చేస్తాం, కుంభకర్ణుడు ఇప్పుడు దొరకడాయి. అసలు కుంభకర్ణుడు అంటే ఏంటనుకుంటారండి మీరు? మీకు ఒక గొప్ప కథ చెప్పాలి. ఓ రోజున భీముడు కృష్ణుడితోటి, కృష్ణ, ఏదో రామావతారం ఎత్తామని విన్నాను నీ గురించి, ఎన్ని పాటలు పడ్డావయ్యా నువ్వు కాబట్టి అని పాటలు పడ్డావు. అసలు ఆ టైంలో నేను నీకు కనుక ఉంటే కూడా సహాయంగా రావణుండి కుంభకర్ణుడిని వేసి పారేసేవాడిని, నేను నా గద చూసావా, తలకాయ పగలగొట్టేసేవాడిని, దుర్యోధనుడు తొడలు విరగొట్టిన గదవా ఇది, మామూలు గద కాదు. ఎందుకో వృధాగా నువ్వు రామావతారంలో ఆ కోతులు సాయం తీసుకున్నావు. ఏదో మా అన్నయ్య హనుమంతుడిని పక్కన పెడితే మిగతా వాళ్ళు వానరులు పెద్ద గొప్పవాళ్ళా అన్నాడు. అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వి, భీమసేన నువ్వు ఏమేం చేద్దాం అనుకుంటున్నావంటే కుంభకర్ణుడు ఎదురుపడ్డాడనుకో, నువ్వు నానాయాతన పడ్డావట, రామావతారంలో బాణాలు వేసి నానా దెబ్బలు కొట్టి నువ్వు కూడా దెబ్బలు తిని మీ వానరులు కొంతమంది చచ్చిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నావు అని విన్నాను. నన్ను పంపి ఉంటే ఈ గద పట్టుకెళ్ళి కుంభకర్ణుడు ఎత్తి మీద కొట్టేవాడిని, మాడు పగిలిపోయేది, వాడు పుచ్చి లేచిపోయేది, పుర్రి కాస్త జుర్రును పగిలిపోయేది, వాడిని చంపి రక్షించేవాడిని. ఏం రామావతారంలో మాత్రం నన్ను సృష్టించకూడదా, నీతో పట్టుకెళ్ళకూడదా అన్నాడు ఆయన. అంటే కుంభకర్ణుడు ఒక్క గతకే పగలగొట్టేయగలవా అంటే పగలగొట్టి పారేస్తాను అన్నాడు ఆయన. అయితే ఒక చిన్న పని చెయ్యి, ఆ కుంభకర్ణుడి యొక్క ఎముకలు కొన్ని అక్కడ ఇంకా లంకానగరంలో ఉన్నాయి, ఈ గదతో వాటిని ముక్కలు ముక్కలు చేసేస్తే భవిష్యత్తులో కుంభకర్ణుడు లాంటి వాడు పుట్టడు, నీ ధర్మమానని ప్రజలు సంతోషిస్తారు, కుంభకర్ణుడు ఎముకలు ఎక్కువ కాలం నిల ఉంటేట ఆ ఎముకల నుంచి కొత్త రాక్షసులు పుడతారని, వాళ్ళు ప్రజల్ని చంపుతారని బ్రహ్మ ఎప్పుడూ వరం ఇచ్చాట, రాబోయే కలియుగంలో అలాంటి రాక్షసుల వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటుంది, కాబట్టి కుంభకర్ణుడు ఎముకలు ముక్కలు ముక్కలు చేద్దామని నేను అనుకుంటున్నాను చక్రంతో, నాకేం పెద్ద పని లేకుండా నువ్వే చేస్తానంటావుగా. బతుకున్న కుంభకర్ణుడు వద్దు కానీ చచ్చిన తర్వాత పడిపోయి ఉన్న కుంభకర్ణుడు ఎముకలు కొన్ని ఉన్నాయి, అవి అక్కడ ఎవరిని అడిగినా చూపిస్తారు. ఆ ఎముకల్ని నీ గదతో పటాపటా ముక్కల కింద కొట్టేయి, నాకు ఈ మాత్రం ఉపకారం చేయి, నాకు మళ్ళీ అవతారం ఎత్తవలసిన అవసరం లేకుండా చేయాలి, కానీ ఇదో పెద్ద పనే. చివరికి నా బతుకు ఇంత బతుకు బతికి చచ్చిపోయిన పీనుగు యొక్క ఎముకలను పగలగొట్టడం అనే పని అప్పగించబడిందా? పోన్లే, నువ్వు చెప్పావు కనుక ఇప్పుడే నేను ఓడ ఎక్కి సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళి కుంభకర్ణుడి ఎముకలు ఎక్కడున్నాయో చూసుకుని వాటిని గదతో నుగ్గు నుగ్గు చేసి వచ్చేస్తాను అన్నాడు ఆయన. షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది ఈ మధ్యన ఎముకలు వాడుకుంటారట, వాళ్ళకి పిండి పిండిగా చేసి ఇచ్చేస్తాను అని బయలుదేరాడు గద వేసుకుని. హుమ్ హుమ్ అనుకుంటూ సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళాడు. లంకానగరం దగ్గరికి వెళ్ళగానే ముందు స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలనుకున్నట్టు, ఎందుకంటే అది సంధ్యా సమయం, తూర్పు దిక్కును సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందుకని ముందు సంధ్యావందనం చేయడానికి స్నానం చేద్దాం అనుకున్నట్ట. సముద్ర స్నానం చేద్దామంటే అది ఉప్పు నీరు, ఒళ్ళంతా ఉప్పు జిడ్డుగా ఉండి చికాక్గా అనిపిస్తుంది. ఇక ఎక్కడైనా మంచినీళ్ళు ఉంటాయని చూస్తే అక్కడ పెద్ద పెద్ద చెరువు ఉంటుంది, ఓ మహావిశాలమైన చెరువు, మామూలు చెరువు కాదు, లంకానగరంలో అంత పెద్ద చెరువు. ఇలాంటి నల్ల చెరువులు, 1000 చెరువులు ఉంటే గాను ఆ చెరువు అవ్వదు. అంత పెద్ద చెరువు చూడగానే లంక వాళ్ళు చాలా అదృష్టవంతులు, మంచినీళ్ళు బాగానే ఉన్నాయే, గొప్ప చెరువు ఉందే అని ఆ చెరువులోకి దిగి శుభ్రంగా స్నానం చేసి యజ్ఞోపేతం కాస్త అలా ఇలా గెలుక్కుని సంధ్యావందనం మొదలు పెడుతూ ఉంటే కొంతమంది రాక్షసుల పిల్లలు అక్కడికి వచ్చి హి అని నవ్వారు. ఏమిరా కుర్ర రాక్షసులారా, మీ బుర్ర పగలగొడతాను. ఎరా కుర్ర, బుర్ర పగలగొట్టినా ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి. నేను ఇక్కడికి వచ్చి సంధ్యావందనం చేస్తుంటే పగపగా నవ్వుతారా, కిక్కకిక్క నవ్వుతారా? సంధ్యావందనం అయ్యాక మీ బుర్ర పగలగొడతాను. అసలు ఎందుకు నవ్వారా అంటే నవ్వక ఏం చెయ్యం అన్నారు వాళ్ళు. ఏం చేస్తారో తర్వాత చూద్దాం, ఎందుకు నవ్వారో చెప్పండి అన్నాడు మళ్ళీ భీముడు. ఇప్పుడు నువ్వు స్నానం చేస్తున్నది ఏమిటో తెలుసా అన్నారు వాళ్ళు. ఏమిటి అనగా, మా కుంభకర్ణ బాబాయ్ గారి పుర్రే, ఆయన తలకాయ ఇది, ఆ తలకాయలో వర్షం కురిసి నీళ్లు వచ్చాయి, మరి పుర్రెలో ఉన్న నీళ్లలో స్నానం చేస్తున్న వెర్రాణి నిన్ను చూస్తూ ఉంటే నవ్వకేం చేస్తావు, మా బుర్ర పగలగొట్టడం పక్కనట్టు నీ తెలివి తొక్కుతనానికి నవ్వుకో అన్నారు వాళ్ళు. భీముడికి మతిపోయింది, ఇది కుంభకర్ణుడి పుర్రే, ఈ పుర్రె చెరువులో కనపడుతుంది, ఈ పుర్రెలో నీళ్ళటది, చుట్టూతో పుర్రే, అందులో వర్షం పడి నీళ్లు వచ్చి అలా ఉంది, అది కొల్లేరు కంటే ఎక్కువగా ఉంది, పుర్రెలో ఉన్న నీరే ఇంత సముద్రంలో ఉంటే ఈ పుర్రె ధరించిన కుంభకర్ణుడు ఎంత ఉంటాడు, వాడిని ఈ గదతో కొడతాడా, నాలా అంటాడు, 100,000 మంది అందులో పడుకునేటట్టు ఉన్నారు ఆ పుర్రెలో అనుకుని భీముడు తెల్లబోయి, బావా కృష్ణ పరమాత్మ ఇప్పుడు నాకు అర్థమైంది, గర్వభంగమైంది నాకు, నేనే కనుక ఆ రోజుల్లో నీకు సాయంగా వస్తే ఈ గదను కూడా అప్పడన్న వదిలేస్తాడు. గద ఎంతండి కుంభకర్ణుడి వాడు మహానికి, వాడు రాముడి దగ్గర ఉన్న సైనికుల్ని సుగ్రీవుడు లాంటి వాళ్ళని ఎత్తుకుపోయాడు వాడు, వాడి కళేబరం అంతా అనుకుని ఆ పుర్రెలోంచి బయటకొచ్చి మళ్ళీ సముద్ర స్నానం చేసి తనను తాను ప్రక్షాళన చేసుకుని ఎముకలు పక్కనెట్టి నా దారి నేను పోతున్నాను, ఆ ఎముకల సంగతి ఏదో చక్రంతో నువ్వే విరగొట్టుకోవాలి కృష్ణుడికి చెప్పి మాయమైపోయాడు అక్కడి నుంచి. మళ్ళీ కృష్ణుడి దగ్గరకు వచ్చి నేను గొప్పవాడిని అంటే ఒట్టు. అందువల్ల కుంభకర్ణుడు పుర్రె ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఉందండి చెరువు, మొన్న లంకకి వెళ్ళినప్పుడు చూసాం, లంకకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పెద్ద నాగేశ్వర ఆలయం ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఒక నాగేశ్వరుడు ఉంటాడనమాట, చాలా గొప్ప ఆలయం. ఆలయానికి వెళుతున్నప్పుడు పెద్ద చెరువు ఉంటుంది, ఆ చెరువు అంతా నిజానికి కుంభకర్ణుడి పుర్రె అంటారనమాట, మనకి తెలియదు కానీ వెర్రాళ్ళకి. రామరామ కుంభకర్ణుడు సామాజుడు అనుకుంటున్నారా? అటువంటి కుంభకర్ణుడు కనపడితే మనుష్యుల్ని వానరుల్ని అలా నోట్లో వేసుకుని మింగేస్తాట, అటువంటి వాణ్ణి చంపాలి, ఇంతమందిని నేను చంపగలనా అని బాధపడిపోయాడు ఆయన. అప్పుడు పక్కనున్న లక్ష్మణుడు, అన్నయ్య నీ బలం నీకు తెలియదు, ఏనుక్కి తన బలం తనకు తెలియనట్టుగా నీ బలం నీకు తెలియదు, సామాన్య మానవుళ్ళు ఆలోచిస్తున్నావు, నువ్వు ఒక్క బాణం వేసావంటే ప్రపంచం నాశనం అయిపోతుంది, నీ శక్తి మాకు తెలుసు, రావణుడు ఎంత బలవంతుడైనా అయి ఉండవచ్చుగాక, కుంభకర్ణుడి యొక్క తల ఎంత గట్టిదైనా అయి ఉండొచ్చుగాక, ఇంకెంతోమంది రాక్షసులు ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు అక్కడ ఉండొచ్చుగాక, కానీ అలగడమెరగని రామచంద్రుడు ఆగ్రహించి ఒక్క బాణం వేస్తే ఆ బాణానికి ఎవరి ప్రాణం నిలబడదు, అందరూ బూడిదైపోతారు అనగానే అప్పుడు మళ్ళీ రాముడు తెలివి తెచ్చుకొని, ఓహ్ నువ్వు అన్నది నిజమే అన్నాడు. అంటే రాముడు మామూలు మానవుడే నటిస్తున్నాడు కదా, అందువల్ల సామాన్య మానవుని వలె నటించాలి గనక మానవుడికి ఉన్న భయము, మానవుడికి ఉన్న శోకం తెచ్చుకుంటూ ఉంటాడు ఆయన. సీత సీతాని ఏడవడానికి కల కారణం నిజానికి ఆయన ఏడుస్తాడా? ఈ పెళ్ళం కోసం ఏడ్చేది ఎవరంటే మానవుడు. పూర్వం భర్తలు భార్య దూరం అయితే ఏడ్చేవారు లాంటి మానవత్వం అనేటువంటి ఉండేది, మళ్ళీ రెండో పెళ్లి చేసుకునేవారు కాదు, ఇది కలియుగం మారిపోయింది. అందువల్ల ఏంటంటే భార్య కోసం ఏడుస్తున్నట్టు అసలు లంకానగరమునకు వెళ్ళి రాక్షసుల్ని జయించలేమేమో అని భయపడుతున్నట్టు నటిస్తున్నట్ట. ఇలా మానవుని వలె నటిస్తే అప్పుడు ఈయన చేతిలో రావణుడు మరణిస్తాడు, పరిపూర్ణ మానవుని చేతిలో మాత్రమే మరణిస్తాడు ఆయన. తనను తాను దేవుడిగా అవతారమూర్తిగా భావించినటువంటి వ్యక్తి చేతిలో రావణునకు చావు లేదు, అందుకని ఆయన నటిస్తున్నాడు కదా. అలా నటించిన ఆయన ఏమన్నాడు, నువ్వు అన్నది నిజమే, నా శక్తి నాకు కొంచెం గుర్తుకొచ్చింది, నేను బాణంతో రావణుని చంపుతాను, కానీ ఇక్కడ దాకా నడిచి రాగానే నాకు ఎక్కడ లేని దాహం వేస్తోంది, భరాత లక్ష్మణ వీరే శాఖం జలార్థి పిపాసిత తదానయ ద్రుతం పాథో వానరై కశ్చిదేవహి. నాయనా సోదరా లక్ష్మణ, నువ్వు మహావీరుడివి, నాకు ధైర్యం చెప్పావు, చాలా సంతోషం, ఇప్పుడు నాకు దాహం వేస్తోంది, వెర్రి దాహం వేస్తోంది, కాస్త మంచినీళ్ళు తెప్పించి ఇక్కడ ఎవరైనా వానరులు ఉంటే, ఇది సముద్ర తీరం, ఇక్కడ సముద్రం తప్ప ఉప్పు నీరు తప్ప మంచినీరు కనిపించడం లేదు, వెళ్ళు ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో తెప్పించనగానే అసలు లక్ష్మణుడికి ఆయన చెబుతూ ఉంటేనే మొత్తం వానరులు విన్నారు. ఈ వానరులంతా రివ్వున ఆకాశానికి ఎగిరారు. ఎక్కువ మంది వానరులు అంటే ఇదే వచ్చే తెప్పలు. ఆయన లక్ష్మణుడికి చెబుతూ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఒక్కోసారి శిష్యులు ఎక్కువైపోతే గురువులకి ఎంత ఇబ్బంది తెలుసు, ఒకడొచ్చి కాలు, ఒకడు వచ్చి చెయ్యి, వాడు ముక్కు లాగేస్తారు, ఎవడేది నొక్కుతాడో తెలియదు. సరిగ్గా నొక్కకపోతే వీడి ప్రాణం కూడా పోవచ్చు. సరిగ్గా సేవ చేసే ఒక శిష్యుడు పర్వాలేదు, కానీ పిచ్చి శిష్యులు 1000 మంది ఉండకూడదు అన్నదిగే శాస్త్రం. అందరూ తరో దిక్కుకి పరిగెత్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిన్నెతో నీళ్లు తెచ్చారు. పక్కపక్కనవైనా ఈ నీళ్ళు ఏవి మంచివి కాదు, చూపులతో తెలిసిపోతుంది అన్నట్టే. ఎంతమంది తలో తిక్కుకి వెళ్ళి ముంతలతో నీళ్లు తెచ్చారు, కానీ ఈ ముంతలో ఉన్న నీళ్లు కొంత తాగితే మనిషి అంతమైపోతాడు. ఇవి మంచి నీరు కాదు. నాకు రుచి కలిగిన అత్యంత పవిత్రమైన ఆహ్లాదకరమైన చల్లని నీరు కావాలి అనగా, అప్పుడు హనుమంతుడు, స్వామి నువ్వు ఆజ్ఞాపిస్తే తెస్తానన్నట్ట, తీసుకురా అన్నాడు. ఆయన రివ్వున బయలుదేరిపోయాడు హనుమంతుడు. ఒక్క లిప్త కాలంలో కైలాసానికి వెళ్ళాడు. భూలోక జలం తేలేదు, కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో శివుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. మా రామచంద్ర ప్రభు దాహంతో ఉన్నాడు, ఆయనకి మంచి నీళ్ళు కావాలి, మామూలు నీళ్ళు కాదు, నీ జటాజూట గంగ కావాలి అన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి పార్వతీదేవిని పిలిచాడు. పార్వతీదేవి ఒక బంగారపు పాత్ర ఇచ్చింది. ఆ పాత్రలో జటాజూటంలో గంగ నింపాడు. ఆ నీరు పట్టుకొచ్చేశాడు ఆయన. హనుమంతుడు పట్టుకొచ్చింది శివ జటాజూట గంగ. ఆ గంగ పట్టుకొచ్చిన పాత్ర పార్వతి ఇచ్చిన పాత్ర. ఆ నీళ్లు హనుమంతుడు పట్టుకొచ్చి రుద్రవీర్య సముద్భవుడు రామచంద్రుడి చేతిలో పెట్టగానే రాముడు నీళ్లు తాగబోయేవాడు కాస్త. వెంటనే అన్నాడు, కైలాసం నుంచి పవిత్ర జలం వస్తే ఈ నీళ్లు డైరెక్ట్గా ఏం తాగుతాం? సమస్త లోకాలకి ప్రభు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుణ్ణి పూజించి ఆయన్ని అభిషేకించి ఈ నీళ్లతో మిగిలిన నీళ్లు నేను తాగుతాను. ఇక్కడ ఈ పూట శివపూజ చేయలేదు నేను, శంభుని దర్శనము కలగలేదు, శంభు పూజ జరగలేదు, కాబట్టి ఇప్పుడు నేను శంభు పూజ చేస్తాను. ఎవరక్కడ ఈ పాత్రను జాగ్రత్తగా పట్టుకోండి అన్నట్ట. ఇప్పుడు ఈ పాత్రను వెంటనే అంగదుడు పట్టుకున్నాడు. తెచ్చింది హనుమంతుడు, పట్టుకున్నది అంగదుడు. జాగ్రత్తగా పాత్ర పట్టుకుంటాను, నా చేతికి ఇమ్మంటే ఆయన ఇచ్చేట. కింద పెట్టక సుమ ఈ జలపాత్ర, కైలాసం నుంచి వచ్చిన ఈ పాత్ర నీళ్లు శివలింగం మీద పోసి అభిషేకం చేసి అప్పుడు మాత్రమే పాత్ర కింద పెట్టచ్చు, అప్పుడు నేను దాహం తీర్చుకుంటాను. ప్రస్తుతం ఈ నీళ్లతో శివ అర్చన చెయ్యాలి అని ఆ నీరు అంగదుని చేతిలో పెట్టి పరమాత్ముడు శివలింగాన్ని తయారు చేశాడు. ఇసుకతో లింగం తయారు చేశాడు. శికత అంటే ఇసుక. దాంతో తయారు చేయబడిన లింగం కనుక సైకత లింగం అని పిలువబడింది. రామచంద్రుడు సైకత లింగం తయారు చేసి ఆ తర్వాత ఈ కలశ జలం దాని మీద పోసి అభిషేకించాడు. ఈశ్వర కటాక్షం వల్ల శివలింగం, ఇసుకలింగం ఈ నీళ్లు పోయటం వల్ల కరిగిపోలేదు. సాధారణంగా ఇసుకలింగం బాగా జాగ్రత్తగా తయారు చేయకపోతే ఎక్కువ నీళ్లు పోసేస్తే కరిగిపోతుంది. అందుకే సముద్ర తీరంలో లింగం తయారు చేసిన వాళ్ళు డ్రాప్ డ్రాపే పోస్తారు, ఒక చెంచాతో నీళ్లు పోస్తారు. ఎక్కువ నీళ్లు పోస్తే వీళ్ళది కొట్టుకుపోతుంది, కరిగిపోతుంది కనుక. అలా కరిగిపోకుండా అభిషేకం చేశాడు. అప్పుడు ఆ లింగం పట్మని పగలగొట్టుకుని అందులోంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. రామచంద్రుడు ఇలా స్తోత్రం చేశాడు, చేసింది రాముడు స్తోత్రం. కనపడింది సాక్షాత్తు కైలాసవాసి ఈశ్వరుడు. అసలు ఎంత గొప్ప సమాగమం అండి, శివకేశవుల సమాగమం అది. స్వామిల్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల పాహి మాం శరణాపన్నం త్వద్భక్తం దేనమానసం ఏతజ్జలమగాధంచ వారిధేర్ భవతారణ రావణాఖ్యో మహావీరో రాక్షసో బలవత్తరః వానరాణాం బలం హేతత్ చంచలం యుద్ధ సాధనం. స్వామి ఈశ్వర, ఈ సముద్ర తీరంలో నేను తయారు చేసిన సైకతలింగం నుంచి నాకు దర్శనమిచ్చావా, మహాజ్యోతిస్వరూప నీకు నమస్కారం. నీకు భక్తులంటే వాత్సల్యం, భక్తులు చేసే స్వల్ప పూజ కూడా అనల్ప పూజగా భావించి అనుగ్రహిస్తావు, అందుకే నిన్ను కరుణామూర్తి అన్నారు, దయాళువు అన్నారు, భక్త పరిపాలన జాలస్వరూపుడు అన్నారు. అటువంటి నీకు నమస్కారం. సంసార సముద్రం దాటించే నీకు ఈ సముద్రం దాటించడం లెక్క. ఈ సముద్రం అగాధమైనది, ఇది దాటాలి. పైగా రావణుని దగ్గరికి వెళ్ళాలి. వాడు నీ భక్తుడు, కైలాస పర్వతం పెకలించిన వాడు, వాణ్ణి సంహరించాలి. ఈ శక్తి నాకు ప్రసాదించు. వరగర్వితుణ్ణి సంహరించి దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేయడానికి కావలసిన శక్తి ప్రసాదించు. నేను నీ అధీనుణ్ణి అనగానే ఈశ్వరుడు చిరునవ్వునవి, నీ పేరు మీదుగా రామ ఈశ్వర రామేశ్వర అనే పేరుతో ఈ లింగం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ప్రస్తుతం నేను ఈ లింగంలో, నువ్వు తిరిగి వచ్చేదాకా కొలువై ఉంటాను, నువ్వు తిరిగి రాగానే అదృశ్యమైపోతాను. నీకు మహాశక్తి కలుగుతుంది. ఈ సముద్రుడు నీ బాణం దెబ్బకి అడిగిపోయి నీకు వరం ఇస్తాడు. నువ్వు సముద్రం మీద వారధి గడతావు. సముద్రాన్ని నరవానరులతో కలిసి అవతల ఒడ్డుకి వెళ్ళగలుగుతావు. దాటి రావణుణ్ణి సంహరిస్తావు. ధర్మాన్ని తిరిగి సంస్థాపన చేస్తావు. ప్రభు, నీకేం ఇబ్బంది లేదు. కొద్ది రోజుల్లోనే సీత నీకు తిరిగి లభిస్తుంది. శంకర జయం, శంకర జయం అనుకుంటూ ఈ లింగాన్ని పూజించు. ఎప్పుడు ఈశ్వరుడికి జయం అంటే అది నీకే జయం అవుతుంది, నీకు జయం కలుగుతుంది అనగా. అయితే కలియుగం అంతవరకు ఎందుకు ఉండకూడదు? నువ్వేమంటున్నావు, రావణుణ్ణి జయించి తిరిగి వచ్చేదాకా ఎక్కడ ఉంటానంటున్నావు. కానీ నా మీద అభిమానం ఏం చేస్తావు? త్వయాస్థేయమిహ స్వామిన్ లోకానాం పవనాయచ పరేషాముపకారార్థం యది తుష్టోసి శంకర. నా పూజ గొప్పదైతే, నా భక్తి నీకు ఆనందం కలిగిస్తే, నీవు నా ఎడల ప్రసన్నుడివైతే, లోకాన్ని పవిత్రం చేయడం కోసం, లోకోపకారం కోసం కలియుగాంతం వరకు ఇక్కడ స్థిరంగా ఉండు అంటే, నాయన ప్రస్తుతం మాత్రం నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటాను. నువ్వు తిరిగి వచ్చాక సీతా సమేతంగా మళ్ళీ లింగం చెయ్యి. ఈసారి ఆ లింగంలో శాశ్వతంగా కొలువై ఉంటాను. నా జ్యోతిర్లింగాన్ని ఇక్కడ సంస్థాపన చెయ్యండి, మీరు లింగ ప్రతిష్ఠ చేయండి. మీ పేరు మీదుగా కలియుగం అంతవరకు ఉంటాను అనగానే తప్పక సీత లభించి నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మరలా లింగ ప్రతిష్టాపన చేస్తాం. అంతవరకు ఈ లింగంలో ఉండు, అప్పుడు కొత్త లింగంలో వద్దు కానీ అన్నాడు ఆయన. ఆ తర్వాత అనేక పుష్పాలతో ఆయన అర్చన చేశాడు. దైవానుగ్రహం, ఆయన దైవం, ఎదురుగుండా ఉన్నవాడు దైవం, ఆ ఇద్దరికీ అభేదం. అందువల్ల సముద్రానికి వారధి గట్టి రామచంద్రుడు అవతల ఒడ్డుకు వెళ్ళాడు. మహాఘోర యుద్ధంలో రావణవధ అయ్యింది. సీతాదేవిని వెంట పెట్టుకుని, వానరుల్ని వెంట పెట్టుకుని, విభీషణాదుల్ని వెంట పెట్టుకుని పుష్పక విమానంలో తిరిగి రాముడు యువతల ఒడ్డుకు వచ్చాడు. రాగానే విమానాన్ని ఆపాడు, కిందకి దిగాడు. మనం లంకానగరం నుంచి అయోధ్యానగరానికి వెళ్ళేలోపు ఇక్కడ ఒక గొప్ప ఘనకార్యం చెయ్యాలి. ఇక్కడ నేను శివలింగ ప్రతిష్ఠ చేశాను. ఆ సైకతలింగం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నన్ను అనుగ్రహించాడు. ఆయన వరం వల్లే నువ్వు నాకు దక్కావు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇక్కడ జ్యోతిర్లింగ ప్రతిష్టాపన చేద్దాం. కైలాసంలో శివుడి దగ్గర ఒక గొప్ప జ్యోతిర్లింగం ఉంది, ఆ లింగం తెప్పిద్దాం, మనిద్దరం కలిసి ప్రతిష్ట చేద్దామన్నాడు రాముడు. తథాస్తు అన్నారు దేవతలు. విభీషణుడు కూడా ఒప్పుకున్నాడు. విభీషణుడు మంచి ముహూర్తం పెట్టేటండి. విభీషణుడు చాలా పండితుడండి. విభీషణో బుద్ధిమతం వరిష్ట. విభీషణుడు పరమ బుద్ధిమంతుడు. రావణుడు పండితుడే, రావణుడు దుర్బుద్ధిమంతుడు. వాడు దుర్బుద్ధుల్లో శ్రేష్ఠుడు. విభీషణుడు పండితుడే కాదు, సద్బుద్ధి కలిగిన వాడు, జ్యోతిష్శాస్త్రంలో ఆరితేరిన వాడు. ఇదిగో రేపు రాబోతున్నది పరమ పవిత్రమైనటువంటి విజయ మాసం. దశమినాడు సరిగ్గా బయలుదేరి రామచంద్రుడు వెళ్ళాడు ఎక్కడికి, లంకానగరానికి. ఇంకా అమావాస్యకు ముందుకల్లా చంపేసి ఇక్కడికి వస్తున్నారట. అమావాస్య చాలా గొప్పది శివలింగ ప్రతిష్ఠకి, చాలామందికి తెలియదు. కానీ కొంతమందికి తెలియక ఏదో ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవాలయాలు ప్రతిష్ఠించాలనుకుంటారు. అవి కొన్ని దేవాలయాలకే. శివలింగానికి కార్తీక మాసం, అందున అమావాస్య చాలా గొప్పది. అందుకే తమిళనాడు వాళ్ళు ఎక్కువగా లింగ ప్రతిష్ఠలని అమావాస్యని చేస్తారు. అమావాస్య పట్టైనది, మంత్రజపానికి బాగా పట్టైనది, శివలింగ ప్రతిష్ఠకి మంచిది. ఆశ్వీజ మాసం దీపావళి అమావాస్య అనమాట. ఏకంగా అప్పటికి దీపావళి లేదనుకోండి, అప్పటికి దీపావళిని లక్ష్మీ పూజగా భావించేవారు. నరకాసుర వధ అయిన తర్వాత ఈ దీపావళి అనే పేరుతో దీపాలు పెట్టి పూజించడం అనే కొత్త కార్యక్రమం వచ్చింది. కానీ వన్స్ అపాన్ ఎ టైం ఆశ్వీజ మాసంలో అమావాస్య అంటే లక్ష్మీ పూజ. ఆ రోజుల్లో అమావాస్య నాడు లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని తయారు చేసి దాన్ని తామర పువ్వులతో పూజించేవారు. ఆ రోజుల్లో మరి ముఖ్యంగా వ్యాపారస్తులంతా లక్ష్మీదేవిని వెయ్యేసి బంగారు పుష్పాలతో కూడా పూజించేవారు. ఇప్పటికి కూడా మార్వాడి వాళ్ళు అలాగే చేస్తారండి అది లక్ష్మీ పూజ రోజు. ఆ తర్వాత ద్వాపరయుగంలో నరకాసురవధ, నరక చతుర్దశి నాడు అవ్వడం వల్ల దీపావళి నాడు దీపాలు వెలిగించి అవుట్లు పేల్చడం అనే కొత్త పూజ కూడా వచ్చిందనమాట. అసలు ప్రారంభకాలంలో దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ, ఆ రోజే రామేశ్వరలింగ ప్రతిష్ఠ కూడా జరిగిందని ఎంతోమంది కొంతమందికి తెలియదు. ఇది అమావాస్య ముహూర్తం సరిగ్గా మధ్యాహ్నం 11:48 అభిజిన్ ముహూర్తంలో దీపావళి అమావాస్య, అది ఆశీజ మాస అమావాస్య, లక్ష్మీ పూజ తిథి. ఆ రోజు 11:42 to 48 మధ్యలో శుభముహూర్తం ఉన్నది. ఈ నిమిషమునకు జ్యోతిర్లింగం కైలాసం నుంచి తెప్పించవలసిందే. తెప్పించగానే ఇక్కడ ఇసుకలో పెట్టేద్దాం, ప్రతిష్ట జరిపేద్దాం, యథాశక్తిగా పూజిద్దాం, ఆలయం తర్వాత కడదాం అన్నాడు విభీషణుడు. ముందు లింగ ప్రతిష్ట చేద్దాం, ఆ లింగ పైన ఆచ్ఛేదం తర్వాత చూద్దాం అన్నట్ట. ఇంకా 4 సమయం ఉంది. భూలోక కాలమానం ప్రకారం ఇంచుమించుగా 7 ఇంకో 4:00, 4:30 ఏదైనా 5 లోపే సమయం. ఈ కాస్త కాలంలో కైలాసమునకు వెళ్ళి జ్యోతిర్లింగాన్ని ఎవరు తేగలరండి? ఏదో మీలాంటి గుంటూరు భక్తులు అయితే తేగలరు, కానీ ఓ మాదిరి వాడు వెళ్ళగలే. అక్కడ కూడా మన గుంటూరు వాడు ఆయన ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు. ఆయన సంపత్నగర్ వాడు పైగా. వెంటనే రాముడు అడిగేసి తిరిగి, హనుమ ఇంత ఘనకార్యం ఎవరు చేస్తారు? నువ్వు తలుచుకుంటే 4 కాదు 6 వెళ్ళి రాగలుగుతావు. వెళ్ళు, మహావేగంగా ఆకాశయానం చేసి కైలాసానికి వెళ్ళి జ్యోతిర్లింగం పట్టుకొచ్చి అనగానే ఆంజనేయుడు మహావేగంగా కైలాసానికి వెళ్ళాడు. శివుడు ఆయన కోసం ఒక జ్యోతిర్లింగాన్ని సృష్టించి ఇచ్చాడు. ఈ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం జరిగింది. 11:42 ఆయన రావాలి, వస్తే కానీ అవ్వదు. కేవలం ఒక 6 లోపే 42 to 48 మధ్యలో ప్రతిష్ట అయిపోవాలి. ఈలోపు ఆయన జ్యోతిర్లింగం శివుడిచ్చింది పుచ్చుకొని వచ్చేలోపు సీతంది, ముహూర్తం దాటిపోతోంది స్వామి, మన ఇద్దరం కలుసుకున్న శుభ సందర్భంగా లింగ ప్రతిష్ఠ చేయటం ఎలాగా అంటే, ఆంజనేయుడు వస్తాడు, కంగారు పడకు, వెయిట్ అండ్ సీ, డోంట్ వర్రీ అన్నాడు ఆయన. దాంతో సీత అందాక కాలక్షేపానికి సముద్ర తీరంలో ఓ ఇసుకను ముద్ద చేసి అలా అలా శివలింగం కింద చేసింది. సరిగ్గా 11:42 అయిపోయింది అప్పటికి. అప్పుడు విభీషణుడు అన్నాడు, స్వామి ఆంజనేయుడు లింగం పట్టుకొచ్చేలోపు ముహూర్తం దాటిపోతుంది, ముహూర్తం దాటిపోతే అది లింగం కాదు, ప్రతిష్ఠకి పనికిరాదు, మనం అనుకున్న సంకల్పం వ్యర్థమవుతుంది, మనం అనుకున్న సమయమునకు ప్రతిష్ఠ చేస్తేనే అది శివప్రతిష్ఠ అవుతుంది, మరి ఏం చేద్దాం అనగానే ఏం చేయడం ఏమిటి, ఇదిగో సీతాదేవి తయారు చేసిందిగా లింగం, ఈ లింగాన్ని ప్రతిష్ఠించేద్దాం, మేమిద్దరం కూర్చుంటాం, నువ్వు మంత్రం చెప్పారు కానీ, విభీషణుడు మంత్రం చెప్పేసేట ఇద్దరు చెయ్యి పెట్టారు దాని మీద, అదే లింగం ప్రతిష్ఠమైపోయేది అక్కడ. ఎంత పూర్వం రాముడు ప్రతిష్ఠించిన పాతలింగం వచ్చి ఇందులో కలిసిపోయింది. రామ ఈశ్వర రామేశ్వర, రామా అంటే సీత, రామా ఈశ్వర రామేశ్వర, రెండింటికి అదే సంధి, గుణసంధి. అంతే రామేశ్వరం అంటే రాముని యొక్క ప్రతిష్ఠ, రాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు, రామా సీత చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు, ఇద్దరు కలిసి ప్రతిష్ఠించారు కనుక అది రామేశ్వర లింగం అయ్యింది. ఆ లింగం ఇసుక లింగం అక్కడలా ప్రతిష్ఠితం అవగానే కోటి సూర్యుల కాంతితో అది ధగ 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 వెలిగిపోయింది. శివుడి యొక్క సంపూర్ణ జ్యోతి అందులో నిండిపోయింది. పరమ పవిత్రమైన రామేశ్వర లింగం అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఈ లింగాన్ని వాళ్ళు అభిషేకిస్తున్న సమయానికి ఆంజనేయ స్వామి వారు ఇంకో లింగం పట్టుకొచ్చారు. అది పట్టుకొచ్చి, ఇదేమిటి రామచంద్ర, నేను లింగం తెచ్చేలోపు ప్రతిష్ఠ చేసేవా, మరి నేను తెచ్చిన ఆత్మలింగం ఈ జ్యోతిర్లింగం ఏం చేయను అన్నాడు ఆయన. మరి ఏం చేస్తాం, ముహూర్తం దాటిపోయింది, ఇది కైలాసానికి పంపేయి అన్నాడు ఆయన. కైలాసానికి ఎలా పట్టుకెడతానంటే చూస్తూ అంత కష్టపడి అక్కడ నుంచి ఇక్కడ పట్టుకొచ్చాక, ఏమైనా సరే మీరు ప్రతిష్ఠించిన లింగం పీకి పక్కన పారేసి కొత్త లింగం ప్రతిష్ఠ చేద్దామని అడిగిన ఆంజనేయుడి మాట మేము కాదంటామా, సర్లే పీకై ఆ లింగాన్ని అక్కడ ఈ లింగం పెడదామన్నారట. వెంటనే ఆంజనేయుడు తన తోకను ఆ లింగం చుట్టూ చుట్టి బొర్రును పైకెత్తాడు, ఎంతో కష్టపడి పైకెత్తాడు. అప్పుడు ఆ లింగం చూస్తూ ఉండగా ఒక రాతిలింగంగా పెద్ద శిలాలింగంగా మారిపోయింది. ఇప్పుడు మనకి రామేశ్వరంలో కనపడుతున్న ఆ శిలాలింగం హనుమంతుడు తోక చుట్టి లాగడం వల్ల అలా పైకి లేచింది కొంచెం. కానీ అక్కడ నుంచి పక్కకి మాత్రం బెసకట్ల, లింగం పెరిగింది తప్ప అది మాత్రం భంగం కావడంలా, కదలడంలా. హనుమంతుడు సర్వశక్తులు వడ్డాడు కానీ లింగం కదలడంలా. అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే ఆకాశం నుంచి ఈశ్వరుడు, నాయనా అమ్మవారు తన చేతితో తయారు చేసిన లింగమే జ్యోతిర్లింగం అవుతుంది, కానీ నేను ఇచ్చిన లింగం జ్యోతిర్లింగం అలా అవుతుంది. నువ్వేం చేస్తావంటే కైలాసంలో నా చేత తీసుకొచ్చిన జ్యోతిర్లింగాన్ని ఈ లింగం ముందు పెట్టు, అది స్ఫటిక లింగంగా మారిపోయి కలియుగం అంతవరకు ప్రజలకి దర్శనమిస్తుంది. రామేశ్వరంలో ఈ స్ఫటిక లింగాన్ని కూడా దర్శనం చేసుకున్నవాడే సంపూర్ణమైన జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న భాగ్యం పొందుతాడు అన్నాడు ఆయన. మీలో ఎవరైనా రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఉన్నవాళ్ళు ఎవరన్నా స్ఫటికలింగాన్ని కూడా ఎప్పుడైనా చూసే ఉంటారు కదా, ఉదయం పూట కాసేపు ఆ దర్శనం ఇస్తారు. ఆ స్ఫటికలింగం అసలు జ్యోతిర్లింగం కైలాసం నుంచి వచ్చింది, అది ఈశ్వర అనుగ్రహంతో అది స్ఫటికలింగం అయ్యింది. ఇప్పుడున్న ఆ పాషాణలింగం సీతారాములు ప్రతిష్ఠించినటువంటి అసలు ఈ జ్యోతిర్లింగం. సీతారాములు పేరు మీద కాదు రామేశ్వరలింగం, దాని ముందేమో కైలాసం నుంచి వచ్చిన జ్యోతిర్లింగం స్ఫటికలింగంగానూ దర్శనమిస్తాయి. కాకపోతే స్ఫటికలింగం కొద్దిసేపే దర్శనమిస్తుంది, ఆ తర్వాత అసలు జ్యోతిర్లింగమే దర్శనమిస్తుంది. ఈ రెండింటిని చూడగలిగిన వాడు అదృష్టవంతుడు. ఏమీ చూడలేకపోయినా సీతారాములు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వర జ్యోతిర్లింగమే అపూర్వమైన జ్యోతిర్లింగం. దానిని దర్శనం చేసుకుంటే ఏకకాలంలో జ్యోతిర్లింగ దర్శన ఫలితమే కాక వైకుంఠమునకు వెళ్ళి సీతారాముల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణుల్ని దర్శనం చేసుకున్న ఫలితం కూడా వస్తుంది. అందుకే రామేశ్వర జ్యోతిర్లింగం అంటే కైలాసము వైకుంఠము, పార్వతీ పరమేశ్వరులు ఇటు లక్ష్మీనారాయణులు అందరినీ ఏకకాలంలో చూసినట్టు అవుతుంది. ఒకేసారి కైలాసానికి వైకుంఠానికి ఎక్కడ పెడతామండి మనం? ఇప్పుడు కైలాసంలో ఉంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాలి, వైకుంఠం నుంచి మళ్ళీ కైలాసానికి రావాలి, రెండు చోట్లకి చకా చకా తిరగడం కష్టం. అదే రామేశ్వరం వెడితే ఒకేసారి కైలాసం వైకుంఠం రెండు చూసిన ఫలితం వస్తుందన్నమాట. అక్కడ వైకుంఠము ఉన్నది, కైలాసము ఉన్నది, అది అపూర్వ లింగం. ఆ లింగం ఎంత గొప్పది అంటే రామేశ్వరస్య మహిమా ఉద్భూత అభూత్ భువిజాతులః. ఈ భూమండలంలో కాశీ తర్వాత మళ్ళీ మహామహిమ కలిగిన దివ్యలింగం రామేశ్వరం. అందుకని కాశీ రామేశ్వరాలు అంటారు తప్ప తక్కిన వాళ్ళ పేరు ఎత్తారు చూసారా? 12 జ్యోతిర్లింగాల్లో తరచుగా కాశీ నుంచి రామేశ్వరం అంటారు తప్ప కాశీ నుంచి ఇంకో చోటకి అనరు. కారణం ఇక్కడ రెండు లోకములు ఉన్నాయి, వైకుంఠం కైలాసం కూడా ఉన్నాయి. కాశీ అవిముక్త క్షేత్రం, ఎప్పటికీ నాశనం కాని దివ్యక్షేత్రం. రామేశ్వరం కైలాస వైకుంఠముల సమాహారం. అందుకే కాశీ వెళ్ళిన వాడు అక్కడున్న గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలపాలి. అలా కలిపితే ఏకకాలంలో కాశీ రామేశ్వరములు చూసిన సంపూర్ణ యాత్రా ఫలితం పొందుతాడు. కొంతమందికి తెలియక మళ్ళీ రామేశ్వరంలో నీళ్ళు ఎట్టుకెళ్ళి కాశీలో కలపాలన్నారు, అది ఒట్టి అబద్ధం, దానికి ప్రమాణం లేదు, అది అప్రామాణికం. ఏమంటే ఒక రహస్యం చెప్పనా, నదులు సముద్రంలో కలుస్తాయో సముద్రం వెనక్కి వచ్చి నది దగ్గరికి వెళుతుందా? నదీనాం సాగరో గతి, నదులకు సముద్రం దిక్కు. గంగానది వచ్చి సముద్రంలో కలుస్తుంది, సముద్రుడు వచ్చి కాశీలో గంగలో కలవడం. అందువల్ల గంగాజలం పట్టుకొచ్చి మాత్రమే అక్కడున్నటువంటి మట్టి లేక నీళ్లు మాత్రమే పట్టుకొచ్చి సముద్రంలో కలపాలి. ఇది పట్టుకెళ్ళి అక్కడ కలపడం దోషం. సముద్రజలం ఆకాశానికి వెళ్ళి ఆవిరై వర్ష రూపంలో కురవాలి తప్ప డైరెక్ట్గా సముద్ర జలాన్ని నదిలో కలపకూడదు. కాబట్టి కాశీ రామేశ్వర సంపూర్ణ యాత్ర మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం, సమస్త భూమండలంలో ఉన్న తీర్థయాత్రలు చూసిన ఫలితం కావాలనుకున్న వాళ్ళు కాశీ గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో కలిపితే చాలు, వారు సమస్త యాత్రలు చేసిన మహాఫలితం పొందుతారు. అందుకనే కాశీ తర్వాత మళ్ళీ అంత పేరు తలుచుకోవడానికి ఇదే కారణం అనమాట. కాశీ రామేశ్వర యాత్ర, రామేశ్వర కాశీ అనడానికి రహస్యం అనమాట. ఆ రామేశ్వర లింగం మహామహిమ కలిగింది, దానికి అతులహ అన్నాడు, దాన్ని దేంతో పోల్చలేమట, అంత మహిమ కలిగింది. మళ్ళీ చెప్తున్నాను వినండి, దివ్య గంగా జలేనైవ స్నాపయిష్యతి శివం రామేశ్వరం చ సద్భక్త్యా సజీవం ముక్త ఏవహి. ఇది ఒక్కటే ప్రమాణం మనకి. శివపురాణాన్ని నమ్మిన వాళ్ళే అందులో ఉన్నట్టు చేస్తారు. పురాణంలోనేది సొంత పెత్తనంతో చేస్తే ఉపయోగం లేదు. దివ్య గంగా జలముతో అన్నాడు, గంగానదీ జలం కాశీ నుంచి తెచ్చి దానితో శివలింగాన్ని అభిషేకం చేసిన, ఒకవేళ శివలింగానికి మీరు తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేయరనుకోండి, అప్పుడేం చేయాలి? రామేశ్వరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం మీద మీరు కాశీ నుంచి పట్టుకెళ్ళిన గంగాజలంతో అభిషేకం చేసే అవకాశం లేకపోతే ఆ ఆలయ ప్రాంగణంలో చాలా లింగాలు ఉన్నాయి, అవన్నీ శివస్వరూపాలే, వాటి మీద ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఆ నీళ్లు తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేతస్థంగా చెబుతాను అనుకోక. కాశీ నుంచి గంగ డైరెక్ట్గా పట్టుకెళ్ళి సముద్రంలో కలిపితే ఫలితం రాదు. కాశీ నుంచి గంగాజలం పట్టుకొచ్చి రామేశ్వర జ్యోతిర్లింగం మీద కానీ లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏదో ఒక లింగం మీద కానీ ఇన్ని నీళ్లు పోసి ఆ శివలింగం మీద ఉన్న నీళ్లు మళ్ళీ ఈ గంగాజలంలో కలిపి ఇప్పుడు ఈ నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలపండి. కలిపితే గంగానదిని భూమికి తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం వస్తుంది, శాశ్వత ముక్తి వస్తుంది, సంపూర్ణ యాత్రా ఫలితం వస్తుంది. జీవన్ముక్తస్సయేవహి, వాడు జీవన్ముక్తుడవుతాడు. బతికొండగానే సంసార బంధాలన్నీ తొలగిపోతాయి, కష్టాలు ఉండవట, ఇంక వాడు ఆ క్షణం నుంచి అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, ఆనందంగా బతుకుతాడు. అంత్యకాలంలో బెంగతో చచ్చిపోతే దరిద్రంగా అనిపిస్తుంది కదండి. యాంతే మతి సాగతి, అంత్యకాలంలో నీ బుర్రలో ఏముందో అదే జన్మ వస్తుంది. అందులో చచ్చిపోయేటప్పుడు నా కొంప అనుకుంటే కొంప ముందు కుక్క అయిపడతాడు. లేదా ఇంట్లో కుక్క కనపడింది అనుకోండి, నల్ల కుక్క, మా కుక్క, మై డియర్ సునకం, మై డియర్ డాగ్గు అనుకుంటే వచ్చే జన్మలో ఆ డాగ్గు కడుపున పడతాడు మళ్ళీ. అలాగే ఏదనుకుంటేదనమాట, నీవు ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుంటే అదే జన్మ వస్తుందనమాట. అందుకని సాధ్యమైనంత వరకు మనసులోకి ఏవి రానివ్వకడరా, చచ్చిపోయేటప్పుడు హాయిగా భగవంతుడు తలుచుకుని చచ్చిపోమన్నారు. శివశివ అనుకో, ఇంకోటి అనుకోకు. అంతేగాని అయ్యో ఇవాళ బుధవారం పురాణానికి వస్తున్నప్పుడు దారిలో బడ్డీ కొట్టు కనపడింది, అక్కడ చల్ల పుణుకులు వేస్తున్నాడు, తిందామంటే పద్మాగర్ గారు ఏమీ తినకుండా రమ్మన్నారు దిక్కుమాలాడు వీడు తినగా ఉండగా. ఇప్పుడు ఆ పుణుకులు తినలేకపోతున్నాం, ఈ పురాణం అయ్యేదాకా కూడా పుణుకులు ఉంటే బాగుండనుకుని వెళ్ళారనుకోండి, తీరా కర్మగాలి పుణుకులు కనపడకపోతే ఈ బెంగ లోపలండిపోతుందిగా. అందుకని లోపల పుణుకు పుణుకు పుణుకులని గొడుక్కుంటూ వీడు చచ్చిపోతే వచ్చే జన్మలో బాబు 5 రూపాయలకి 10 పుణుకులు, 2 రూపాయలకి 2 పుణుకులు అని అమ్ముకునే వడ్డీ కొట్టాడే కొడతాడట. అది తప్పని కాదు, కానీ వడ్డీ ఎందుకు జన్మ తెచ్చుకోవడం కర్మ కాబట్టి పుణుకులు పుణుకులను కొడుక్కుంటూ తావకూడదు. శివశివ అనుకుంటూ ప్రాణం విడిచిపెట్టాలి. అలా అనుకోవాలంటే కష్టం, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, కాశీగంగని రామేశ్వరంలో ఉన్న ఒక లింగం మీద పోసి ఆ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ ఉన్న రామేశ్వర సముద్రంలో కలిపితే వాడు ఏమనుకున్నా వాడికి దరిద్రపు జన్మ రాదట. ఒక విధంగా వాడు చచ్చిపోయేటప్పుడు పుణుకు అనుకున్నా వాడికి పుణుకు అమ్ముకునే జన్మ రాకుండా హాయిగా వైకుంఠానికో కైలాసానికో వాడు కోరుకున్న లోకానికి కడతాడు. అటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే ఏమిటి, వాడి సంకల్పాలు ఏముండవు ఇక, వాడు ఒకవేళ ఏదైనా పిచ్చి ఆలోచన చేసిన పిచ్చి ఆలోచన కూడా మంచి ఆలోచన అయిపోతుంది. వాడికి లేనిపోయిన నరకాలు రావు, లేని జన్మలు రావు, నీచ జన్మలు రావు, ముక్తి పొందుతాడు. ఆ ముక్తి పొందడానికి రామేశ్వరంలో గంగని కలపాలి అన్నారు. పైపెచ్చు ఇహభక్త అఖిలానుభోగాన్ని, ఈ లోకంలో సకల భోగాలు అనుభవిస్తాడు. దేవానాన్ దుర్లభానపి, దేవతలకి కూడా లేనటువంటి భోగాలు, దేవతలకు లేని గతులు వస్తాయి. అంతే ప్రాప్య పరం జ్ఞానం, ఏది ఇందాకనే చెప్పినట్టుగా కాశీగంగని రామేశ్వరంలో కలిపిన వాడు ఉంటాడే వాడికి మరణకాలంలో పరం జ్ఞానం ప్రాప్య, ఒక గొప్ప జ్ఞానం వస్తుంది. శివుడే సమస్తం, శివుడే సమస్తం అనే జ్ఞానం చచ్చిపోయేటప్పుడు వస్తుందిటండో. నేను చెప్పట్లేదుగా 44వ శ్లోకం, ఇదే ఆఖరి శ్లోకం. ఏది రామేశ్వర జ్యోతిర్లింగంలో చిట్ట చివరి శ్లోకం 44వ శ్లోకం 31వ అధ్యాయంలో ఉంది. అంతే ప్రాప్య పరం జ్ఞానం కైవల్యం ప్రాప్నుయా ధ్రువం. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి, కాశీగంగని రామేశ్వరంలో కలిపిన వ్యక్తి చచ్చిపోయేటప్పుడు వార్ధక్యంలో మరణించేటప్పుడు ఇంక ఏ ఆలోచన పొందడు, పరంజ్ఞానమే పొందుతాడు, పరమాత్మకి సంబంధించిన ఆలోచన మాత్రమే వస్తుంది. అప్పుడు వాడు చివరి క్షణాల్లో ఆహా శివ పార్వతీ వల్లభ అని ఆ పరమాత్మను తలుచుకుంటాడు. సర్వం పరమాత్మ అని ఊహ వస్తుంది, ముఖంలో వెలుగు వస్తుంది, శరీరం విడిచిపెట్టేస్తాడు. మహాద్భుతమైన కైవల్యం, మళ్ళీ మానవ మాత్రుడు ఊహించలేని కైవల్యం పొందుతాడు. ధ్రువం గ్యారంటీ అన్నాడు ఆయన, ఖచ్చితంగా పొంది తీరుతాడు అని శివుడు వరం ఇచ్చాడు. ఇంత గొప్పది పరమ పవిత్రమైన రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్ర తీరంలో ఉన్నది. గ్యారంటీగా జీవితంలో ఒక్కసారైనా చూడాలి. మన అదృష్టం వాళ్ళ ప్రయాణ సౌకర్యాలు కూడా చాలా వచ్చాయి కదండి. పూర్వం అంటే తాంబరం స్టేషన్ నుంచి, తమిళనాడులో మద్రాసులో తాంబరం స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీటర్ గేజ్లో నానాయాత్ర పడి వెళ్ళాం ఒకప్పుడు మేమంతా. మీటర్ గేజ్ ఆ రోజుల్లో 1990 నుంచి 98 మధ్యలో నానాయాత్ర పడి వాళ్ళం. రోజు 2 ఎక్స్ప్రెస్లు ఉండేవి, సేతు ఎక్స్ప్రెస్, రామేశ్వర ఎక్స్ప్రెస్, ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి బయలుదేరేవి. ఆ మీటర్ గేజ్లో ఒకవేపు ఉండదు కదా, ఒకవేపే ఉండేవి. ఏసీ కోచ్లు ఏం లేని రోజుల్లో రిజర్వేషన్ బెర్తుల్లో పైకి ఎక్కడ నానాయాత్ర అయిపోయింది పాపం. మా అమ్మకు కూడా దిక్కు లేక అప్పర్ బెర్త్ ఎక్కించే ఆ రోజుల్లో పాపం, అదో పెద్ద కాదా. నేను తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరంలో అన్నామలై యూనివర్సిటీలో కూడా బీఈడీ కూడా చేశాను. ఒక కోర్సు కాదులండి, నేను చదవంది లేదు, దానివల్ల నాకు ఏం ఉపయోగం వచ్చిందో తెలియదు, పురాణాలు మాత్రమే నాకు మిగిలే చివరికి. ఎంఏ చేశాను, పిహెచ్డీలు చేశాను, 3 MAలు, 2 PhDలు, బిఈడి, హిందీ పండిట్టు అన్నీ చేశాను. ఆ రోజుల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే లెక్చరర్షిప్కి NET అని ఉంటుంది, తెలుసు కదా మీకు, నెట్ అంటారు. అది ప్యాస్ అయితే కానీ డిగ్రీ కాలేజీలో మా కాలంలో ఉద్యోగాలు వల్ల ప్రమోషన్ లేవండి మాకు. అది ప్యాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్ళివాండి, ఉద్యోగం కాస్త పోయి సద్యోగంలో మిగిలాను అనుకోండి, వదిలేసుకుని చేదులేరని. అందుకే హాయిగా సద్యోగం చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను చిదంబరంలో అన్నామలై బిఈడి చేస్తున్న రోజుల్లోనే మేము ఒకసారి మొదటిసారి రామేశ్వరం వెళ్ళాం అనుకుంటే, అది పెద్ద కథ. అక్కడ నుంచి తిరిగి వస్తూ వస్తూ 93 అయిన తర్వాత మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత చాలాసార్లు వెళ్ళాం. వెళ్ళినప్పుడు పాపం పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళేవాడు, మీటర్ గేజ్లు నానయాత్ర పడేవాళ్ళం. 2 రోజులు ప్రయాణం, తిండి సక్రమంగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవేం లేవు. ఇప్పుడు మంచి అద్భుతమైనటువంటి బ్రాడ్ గేజ్ వేశారు. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి రైలు ఎక్కితే అక్కడ దాకా, కాశీ నుంచి రామేశ్వరం దాకా తెలుసుగా మీకు. ప్రతి వారం ఆదివారం నాడు మరొక రైలు బయలుదేరుతుంది కాశీలో. మండువాడి అనే స్టేషన్ ఉంది కాశీలో, అక్కడ ఎక్కితే రామేశ్వరానికి డైరెక్ట్గా పట్టుకుపోతుంది. రామేశ్వరంలో ఎక్కితే మళ్ళీ కాశీ పట్టుకుపోతుంది. అంటే కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళేవాడికి ఏ ఇబ్బంది లేదండి, మీరు రామేశ్వరం దర్శనం చేసుకుని కాశీ వెళ్ళచ్చు. కాశీలో గంగాజలం పుచ్చుకుని మధ్యలో ఎవరిని ముట్టుకోకుండా హాయిగా రిజర్వేషన్ చేయించుకుంటే రామేశ్వరం వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోతారన్నమాట. వారం వారం ఎక్స్ప్రెస్ ఇవి కాకుండా ఇంకా కొన్ని బళ్ళు ఉన్నాయి, ఇంకా విమానాలు చెప్పేక్కర్లా. కాశీకి ఫ్లైట్ ఉంది, రామేశ్వరం దగ్గర దగ్గరికి కూడా ఫ్లైట్ ఉంది. కాబట్టి ఈ రోజుల్లో డబ్బు ఉన్నవాడికి లేనివాడికి కూడా ప్రయాణ సౌకర్యం ఉన్నది. ఓ మాదిరివాడైతే స్లీపర్లో ప్రయాణం చేస్తాడు, కొంచెం ధనం ఉంటే విమానంలో వెళ్ళొచ్చు, ఇంకొంచెం సౌకర్యంగా అంత డబ్బు విమానంలో ఖర్చు పెట్టలేమనుకున్న వాడు ఏసీలో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా పర్వాలే. ఇంతకు అందరూ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక్కసారైనా కాశీ గంగాజలాన్ని పట్టుకెళ్ళండి, మీతో చక్కగా పారిశీలు చేసి పట్టుకెళ్ళండి, రామేశ్వరం పట్టుకెళ్ళండి, అక్కడ ఉన్న ఏదో ఒక లింగం మీద కాసిన నీళ్లు పోయండి, మిగిలిన నీళ్లు పట్టుకెళ్ళి ఆ శేషజలంతో పాటుగా రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలపండి. మీకు అంత్యకాలంలో శివుడు తప్పింకెవరు గుర్తుకు రారు, దానివల్ల శాశ్వత కైవల్యం పొంది తీరుతారు. ఎందుకు అసలు మిమ్మల్ని వెంటబెట్టుకుని నేనే వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నా జీవితం అంతా ఇంకా సరిపోవట్లేదు కానీ ఈ పురాణాలకి యాత్రలకే సరిపోవట్లేదు కానీ ఇప్పుడు ఘుస్మేశ్వరుడు ఘుస్మేశంచ విశాలకే. ఇప్పటి వరకు సౌరాష్ట్రే సోమనాథంచ పూర్తయిందా? నేను ఇప్పుడు చెప్తాను, ఊ అనండి చాలంతే, మీరు చెప్పకండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకార అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం 11 కూడా అయ్యాయి. ఇంకా ఘుస్మేశించి విశాలకి ఘుస్మేశ్వరుడు లేక ఘృష్ణేశ్వరుడు కూడా, ఇదే ఆఖరి జ్యోతిర్లింగం. అంటే కథారూపంలో చెప్పుకోవలసింది మనం, అత్యద్భుతమైన జ్యోతిర్లింగం. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉన్నది. మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని ఎందుకు చూడాలో తెలుసా? పిల్లల కోసం ముఖ్యంగా చూడాలి. మనందరినీ తరింపజేసే జ్యోతిర్లింగం ఇది. ప్రత్యేకంగా ఇది పిల్లల జ్యోతిర్లింగం. పిల్లలకు ఆయువు కావాలి, పిల్లలకు అనారోగ్యం తొలగాలి, పిల్లలు బాగుండాలి, నా పిల్లలు చీటికి మాటికి ఆసుపత్రి పాలు అవుతున్నారు బాబోయ్ అనుకున్నటువంటి వాళ్ళు తప్పక ఈ జ్యోతిర్లింగాన్ని చూడండి. వెంటనే మీ చంటి పిల్లలకు అనారోగ్యం తొలగుతుంది. మీరు భక్తితో చూస్తే చంటి పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. ఈ మధ్య నాకు ఎక్కువ మంది శిష్యులు మెసేజ్లు అదే పెడతారన్నమాట. ఆత్మీయులు తప్ప ఎవరు పెడితే వాళ్ళకి ఫోన్లో మెసేజ్లు పెట్టలేరు కదా. బాగా ప్రాణంతో సమానంగా నాకు కొడుకుల్లాగా కూతుళ్ళలాగా ఉండే కొందరు శిష్యులు ఉంటారు. అలాంటి వాళ్ళు, గురువుగారు మా అబ్బాయి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడు, లేకపోతే మా తమ్ముడు కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు ఆసుపత్రిలో ఉన్నాడు అని బాధపడి మెసేజ్లు పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఏవో స్తోత్రాలు ఇస్తూ ఉంటాను. అసలు ఈ సమస్య ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక్కసారైనా ఘుస్మేశ్వర జ్యోతిర్లింగానికి ఈ పిల్లల్ని తీసుకెళ్ళాలి. పిల్లలకు ఆ దర్శనం చేయిస్తే వాళ్ళని ఈ కరోనాలు కాదు కదా, ఇంకా ఏ రోగాలు వాళ్ళని ఏం చేయలేవు. వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, దీర్ఘాయువుతో బతుకుతారు. ఈ కలియుగంలో మానవులకు ఎంత ఆయువు ఉండాలో అంత ఆయువు గ్యారంటీగా ఉంటుంది, సుఖంగా ఉంటారు వాళ్ళు. దానికి గల కారణం అసలు ఈ లింగ ఉత్పత్తి అలా జరిగింది కనుక. అటువంటి ఆ దివ్య జ్యోతిర్లింగం ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్నది. అసలు మహారాష్ట్రకి వెళ్ళిన వాళ్ళు ఒకేసారి చూసేయాలండి. ఈ షిరిడి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముందు నాసికా త్ర్యంబకేశ్వరుని చూసేయండి, పార్లే వైద్యనాథుడిని చూడండి, లేదా డైరెక్ట్గా పార్లే వైద్యనాథుడికి రోజు రైళ్ళు ఉన్నాయి విజయవాడ నుంచి ఉన్నాయి కనుక డైరెక్ట్గా వైద్యనాథుడి దగ్గరికి వెళ్ళండి, త్ర్యంబకేశ్వరుని చూడండి, డాకిని భీమశంకరుణ్ణి చూడండి, ఘుస్మేశించి విశాలకే చూడండి. 4 ఒకేసారి చూసేస్తే ఒక బెల్ట్ వదిలిపోతుంది. కారులో అయితే 2 రోజుల్లో చూసేయచ్చు, బస్సుల్లో ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు అయితే మాత్రం 4 రోజులు గ్యారంటీ పట్టేస్తుంది. ఒక రోజు రోజంతా పడుతుంది, ఎంత కాదనుకున్నా అంటే ఒక 4 రోజులు కేటాయించుకుని 4 లింగాలు ఒక బెల్ట్గా చూడగలిగితే మరి మంచిది. సరే, ఎలా వీలు పడితే అలా చూడండి, కానీ పిల్లల చేత మాత్రం తప్పక దర్శనం చేయించండి. అది విశాల ప్రాంతం. ఆ ప్రాంతం అక్కడ ఘుస్వేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. దక్షిణ దిక్కులో మహారాష్ట్రలో దేవగిరి అని ఒక పర్వతం ఉన్నది. ఇప్పటికీ ఆ కొండ మీదే ఉన్నాడుగా స్వామి అని చేత ఆ కొండను దేవగిరి అనే పిలుస్తారు. ఈ దేవగిరి ప్రాంతంలో ఒక పరమ పండితుడు నివసించాడు. తస్యైవ నికటే కశ్చిత్ భారద్వాజ కులోద్భవః సుధర్మ నామ విప్రశ్చ న్యవసద్బ్రహ్మవిత్తమః. ఈ దేవగిరి అనే పర్వత ప్రాంగణం దగ్గర భరద్వాజుడనే మహర్షి వంశంలో పుట్టినటువంటి ఒక ఆయన ఉండేవాడు. భరద్వాజ వంశంలో పుట్టిన వాళ్ళకి భారద్వాజ గోత్రము అంటారు. భారద్వాజ గోత్రోద్భవుడు ఆయన, పరమ పండితుడు, మంచి మనిషి, సంస్కారి, శివభక్తుడు, సుధర్ముడు ఆయన పేరు. సుధర్ముడు 6 రోజుల్లో 4 వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, సమస్త వ్యాకరణాలు, పురాణాలు, ఇతిహాసాలు చదివాడు. ఒకటి కాదు, గణితం చదివాడు, అర్ధనీతి శాస్త్రం చదివాడు, రాజనీతి శాస్త్రం చదివాడు, చోర శాస్త్రంలో కూడా అరితేరినవాడు. ఆ రోజుల్లో 64 కళ్ళలో దొంగతనం కూడా ఒకటి ఉండేది, చోర శాస్త్రం అంటారు, అది చోరకళ అంటారు. అసలు ఆ కళ కంపల్సరీగా నేర్చుకునేవారు. ఎందుకో తెలుసా, దొంగాడు ఎన్ని ప్రణాళికలు వేస్తాడో అందులో తెలుస్తుంది. అందుకని దొంగలు పట్టుకోవాలంటే ముందు చోరకళ నేర్చుకోవాలి. రాజులకి చోరకళ నేర్పేవారు, అసలు పోలీసులకి ట్రైనింగ్లో కూడా అవే నేర్పుతారు. అందుకే వాళ్ళు రాగానే కళ్ళలోకి చూస్తారు. ఆ కళ్ళల్లోకి చూడగానే మనలో బెదురు కనపడితే పట్టేసుకుంటారు వాళ్ళు. అందువల్ల అసలు నిజం చెప్పాలంటే పెద్ద దొంగలు వాళ్ళే అన్నారు. దొంగతనం నేర్చుకుంటేనే కదా మరి పట్టుకోవాలి. దొంగ అయితే కానీ దొంగను పట్టుకోలేడు. అందుకని మహారాజులకు నేర్పేవారు అనమాట, భటులకు నేర్పేవారు. ఇవి నేర్చుకున్నాడు ఆయన. అసలు అమ్మవారికి చతుష్షష్టి కళామయీ అని పేరు. 64 కళలు కలిగినది ఆ తల్లి. ఆ 64 కళల్లో దొంగతనం కూడా కళ అని ఎందుకన్నారంటే అనేక రకాలైనటువంటి కారణాల చేత అవి నేర్చుకోవాలన్నమాట. మనం రక్షించుకోవడానికి అత్యావశ్యకమైతే కొన్ని సందర్భాల్లో మొగుడు డబ్బులు ఇవ్వకపోతే వాడికి తెలియకుండా జేబులోంచి లాగేయడానికి, భార్యామణి పోపుల డబ్బాలో డబ్బులు భార్యకి తెలియకుండా భర్తగారు లాక్కోవడానికి ఇవన్నీ చాలా అవసరం అనమాట. మీరు ఆశ్చర్యపోతారండి, ఒక ఇంట్లో పురాణం చెప్పడానికి వెళ్ళేవాడి. ఆవిడ ఒక రోజున, గురువు గారు నన్ను క్షమించండి, నాకు నరకం రాకుండా చెయ్యండి అంది. ఏమమ్మా అన్నాను, పోపుల డబ్బా తీసింది. పోపుల డబ్బాలో కనీసం 2-3 లక్షలు ఉంటాయి. వాళ్ళు ఆయనకి తెలియకుండా జేబులోంచి 100, 500 లాగేసి అదిలో పెట్టి కట్ల కట్ల కట్టింది. ఇదేమిటమ్మా, పోపుల డబ్బాలో టాపులు వేచిపోతున్న కట్టలు ఏమిటంటే, మా ఆయనకి తెలియకుండా దాచానండి, మా ఆయన దుర్మార్గుడు అండి, సిగరెట్లకి తగలేస్తాడండి, అందుకని నేను కొంచెం దాచేసానండి. మీరేమో అనుకోకుండా నాకు ఉపకారం చేయండి. ఇంటి మంచి పని కోసమైనా దొంగతనం దొంగతనమే కదా, ఈ దొంగతనం పాపం నాకు అంటకుండా ఉండడానికి నా చేత ప్రాయశ్చిత్తం చేస్తే అందులో 100 మీకు ఇస్తానండి పైగా. అయ్యా, నాకు కూడా 100 ఆఫర్ చేసేవాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి మీరు ఎవరైనా 100 ఇచ్చే ముందుగా అలాంటి పాప ప్రాయశ్చిత్తంగా ఇవ్వకుండా కాస్త భక్తితో ఇవ్వండి బాబు. సరే, ఎందుకు చెప్తానంటే కొన్ని సందర్భాలు తప్పదు. ఆ తర్వాత ఆవిడకు ఒక మంచి ఉపాయం చెప్పాను, అసలు నీకు దొంగతనం పాపం ఉండదు, దానికి ఒక మార్గం ఏమిటి, ఎంత ఉంది డబ్బు అంటే 4 లక్షలు అంది. నీకు ఎంతమంది పిల్లలు, కొడుకు కూతురు, ఇద్దరి పేరున 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఈ డబ్బు పిల్లలకు పెడుతుంది కనుక అప్పుడు భర్త దగ్గర నుంచి రహస్యంగా డబ్బు తీసుకున్న పాపం నేను అంటదు. పిల్లల కోసం డబ్బు దాచేటప్పుడు భార్య భర్త దగ్గర దొంగతనం చేయొచ్చు, భర్త భార్య దగ్గర దొంగతనం చేయొచ్చు, అలాగే తన పిల్లలు బాగు కోరుకున్నవాడు మామగారి జేబులో చెప్పుడైనా కొంచెం ఎత్తుకుపోవచ్చుట. అందువల్ల ఇది పిల్లల కోసం అనవసరంగా ఎత్తుకుపోకూడదు. ఇవి ధర్మ సూక్ష్మాలు, అనవసరంగా వాడకూడదు. మామగారు మంచివాడు అనుకోండి, ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు తీసుకోకూడదు కానీ లేదా వాడచ్చునట. అలాగే కోడలు కూడా మామగారి దగ్గర నుంచి పెన్షన్ తీసుకొచ్చి ఆయన 10,000 కట్టబెడితే మామగారికి తెలియకుండా తన పిల్లల కోసం కోడలు కూడా దాచొచ్చునట. నేను ఇవి చెప్పట్లేదు, ఎందుకంటే ఇవన్నీ మనుస్మృతి మొదలైనటువంటి ధర్మశాస్త్రాలకు సంబంధించిన చెబితే వీటిని దుర్వినియోగం చేయొచ్చు మీరు. అందువల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఒక గురువుగారి జేబులోంచి మాత్రం తీసుకోకూడదు. ప్రాణాపాయ స్థితిలో మాత్రం గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారు అని కాళ్ళకి దండం పెట్టి గండబెండేరాలు పట్టుకుపోకూడదు, ఆయనకి ఇవ్వాలి తప్ప పట్టుకెళ్ళకూడదు. శిష్యుల దగ్గర నుంచి గురువుగారు మాత్రం రహస్యంగా తీసుకోవచ్చు. గురువుగారు శిష్యుల చేతులు ఇలా కళ్ళ కత్తుకుని ఉంగరాలు పట్టుకుపోతే పెద్దగా గురువుగారికి పాపం రాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని కళలు నేర్చుకున్నాడు ఆ పుణ్యాత్ముడు, చతుష్షష్టి కళామయుడైపోయాడు. ఆయన అదృష్టం ఏంటంటే ఉత్తమురాలైన భార్య దొరికింది. ఆవిడ కూడా నిరంతరం శివధర్మం మీద నిష్ట కలిగినటువంటిది. సుదేహ ఆవిడ పేరు. దేహము అంటే శరీరం, సుదేహ మంచి దేహం కలిగింది. తస్య ప్రియా సుదేహాచ శివధర్మ పరాయణ పతి సేవా పరా నిత్యం గృహకర్మ విచక్షణ. ఆయన భార్య పేరు సుదేహ. ఆవిడకి శివుడు అంటే చాలా ఇష్టం. నిత్యం శివ పూజలో భర్తతో కలిసి పాల్గొనేది, భర్తకి శివ పూజకి కావలసిన ఏర్పాట్లు చేసేది, భర్తకి సేవ చేసేది, అసలు ఇంటి పనులు ఎప్పుడూ ఏమరిపాటుతో ఉండకుండా చేసి పెట్టేది. భార్య వచ్చి భర్త గారికి అప్పుడప్పుడు చక్కగా ప్రేమగా వండి వడ్డించడమే కాక ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే ఆ భర్తగారు స్వర్గానికి బెత్తడి దూరంలో ఉంటాడన్నారు. ఇందులో భార్య ఆమెని వంట చేయడమే కాక ఆ వంట చేసిన తర్వాత భర్తగారికి కంచంలో వడ్డించి, ఏమండి ఒక్క ముద్ద తినిపిస్తానండి, నా ముద్దు చెల్లించండి అంటే కాదంటాడా వాడు, అంటే వాడు మొగుడా. అందువల్ల శుభ్రంగా పెట్టేదిట, రకరకాల పిండి వంటలతో పెట్టేదిట. ఇవి కాకుండా అతిథులకు కూడా వండి పెట్టేది, నిత్యం అతిథి పూజ చేసేది. పెళ్ళం వంట చేయకపోతే ఆ మొగుడికి నరకం కదటండి. ఎప్పుడు వంట చేసి పెట్టకపోతే ఎప్పుడు నాకు అనారోగ్యం, నా చేతులు పనిచేయట్లే, కాళ్ళు పనిచేయట్లే, వండలేను, హోటల్ నుంచి తినంటే అది బ్రతుకు కాదట, దుర్భరమైన బ్రతుకు అని చెప్పాడు. ఇందులో ఆయన అదృష్టం భార్య అతిథి పూజ చేసేది. ఇక ఈయన వేద మార్గపరహ నిత్యమగ్ని సేవాపరాయణ, నిత్యం వేద మార్గంలో నడుచుకునేవాడు, వేదం చక్కగా చదివాడు. వేదం చదవడమే కాదండి, కంఠం బాగుండాలి. కొంతమంది కంఠంతో చదువుతారు, అయ్య బాబు ఆ వేదం చదువుతున్నప్పుడు మనం కదలలేమన్నమాట, మన వేదనలు మర్చిపోతాం. మధురంగా వాడు చదువుతూ ఉంటే అక్కడే కూర్చొని వినబుద్ధిస్తుంది అన్నమాట. ఈ నమ్మక చమకాలు కొంతమంది క్యాసెట్ల రూపంలో చేసి పంపుతుంటారు కొంతమంది వేద పండితులు, మీరు ఇళ్లలో పెట్టుకునేది ఎంత బాగుంటుందో. చాలా పాతకాలంలో కీలు గుర్రం అని ఒక సినిమా ఉండేది, అది 1946లో తీశారు, 49 ప్రారంభంలో రిలీజ్ అయ్యింది. దాన్ని మీర్జాపురం మహారాజా వారు తీసేవారు. మీర్జాపురం అంటే నూజివీడి దగ్గర ఉంటుంది తెలుసుగా మీకు, మీర్జాపురం మహారాజా వారు. ఆయనకి మంచి ఏనుగులు గుర్రాలు పెద్ద సంపద ఆ రోజుల్లో. ఆయన కృష్ణవేణి అనేవాడిని పెళ్లి చేసుకున్నాడు. ఆ కృష్ణవేణి ఎన్టీఆర్ని తీసుకొచ్చింది సినిమాలో, ఒక మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఆవిడే. మన దేశం అనే సినిమా నిర్మాణం చేసి అందులో పాత్ర ఇచ్చింది. చాలా సంగీత విద్వాంసురాలు ఆవిడ, పరమసుందరి అని ఆవిడకి పేరు అన్నమాట. ఆ కృష్ణవేణి ఆయన భార్య, ఇద్దరికి మధ్యలో 20 గ్యాప్ అనుకోండి, ఆ రోజుల్లో గ్యాప్ ఏ ఉంది. ఇద్దరికి శివభక్తి ఎక్కువట, అందుకే వాళ్ళు ఎప్పుడు సినిమా తీసినా అందులో శివుణ్ణి పెట్టేవారు గ్యారంటీగా. ఆ సినిమాలో ఓ రాక్షసి, అది నాగేశ్వరరావు హీరో. ఈ హీరో గారికి ఓ ఉత్తరం రాసింది వాళ్ళ అక్క, వాళ్ళ ఆవిడ, నేను ప్రేమగా పెంచుకుంటున్నాను, ఈ కుర్రాన్ని జాగ్రత్తగా చూడు అంటే. ఈ రాక్షసి వెంటనే ఏం చేసింది, ఒక శివభక్తురాలుగా మారిపోయి మొత్తం గుహంతా శివుడి లింగము ఆలయము శివుడికి సంబంధించిన వాటితో నింపేసింది తన మహామహిమతో. లోపలికి హీరో గారు అడుగు పెడతారు, అక్కడ మహాన్యాసం వినిపిస్తారండి, అసలు ఇక నభూతో నభవిష్యతి. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అంటూ నమక చమకాలు. ప్రారంభంలో రుద్రం, అందులో కాసేపు ఇంచుమించుకు ఒక 4-5 నిమిషాలు వినపడుతుంది. ఆ ఒక్క ముక్క వినడం కోసం సినిమా చూసేవాడిని. అసలు ఆ వేద పండితుల కంఠం ఉంటుంది అక్కడ, పరమ మధురంగా ఉంటుందన్నమాట. కొన్ని సినిమాలు అలాగే చేశారు. అలాగే మళ్ళీ మనకి ఆ యోగం పరమానందే శిష్యుల కథలో పడుతుంది. పరమానందే శిష్యుల కథలో కూడా హీరో గారు లేచే సమయానికి దేవాలయంలోంచి వేదమంత్రాలు వినపడతాయి. ఆ స్వరం ఇంకా వినసొంపు అన్నమాట, మళ్ళీ దాన్ని వినాలి. అది విన్నాక ఇంకో అదృష్టం తెలుసా మీకు, ఘంటసాల అందులో శివుణ్ణి స్మరించాడు. ఘంటసాల వారి కంఠం అది, ఓం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః అని ఆయన కంఠం ఎత్తి చదువుతూ ఉంటే ఆ స్వరం వినడానికి ఎన్నిసార్లు సినిమా చూశాను. ఆ కాస్త ముక్క శివుడు దిగురెక్కండి, అంత మధురంగా పలికితే, మనం మధురంగా భక్తితో పలికితే శివుడు వస్తాడండి. మంత్రం చదివేటప్పుట మనని మనం మర్చిపోవాలి, పరమాత్మలో లీనమైపోవాలి. ఎందుకు చంద్రదేవుడ అంటే అక్కడ ఎవడు ఉంటాడండి, అక్కడ వాడు ఏడుపోంతో చదవకూడదు. శివుణ్ణి స్మరించుకుంటూ శివుణ్ణి తలుచుకుంటూ చదవాలి. అందుకే నిజంగా మహానుభావులు కొంతమంది వేద పండితులు చదువుతుంటే అక్కడ ఉండిపోతాం అనమాట. వేదం వింటే వేదనలు తొలగిపోతాయన్నమాట. మహానుభవుడు సుధర్ముడు వేద పండితుడు కనుక నిష్ఠాగరిష్ఠుడై నిత్యం వేదపారాయణం చేసేవాడు, అగ్నిని సేవించేవాడు, త్రికాల సంధ్యావందనం చేశాడు ఆయన. సంధ్యావిహీనా పశుభిస్ సమానాహ, సంధ్యావందనం చేయని వాళ్ళు పశువులతో సమానులు. అందుకే ఆయన త్రికాల సంధ్యయాయుక్త సూర్య రూప సమధ్యుతి, మూడు పూట్ల సంధ్యావందనం చేయటంతో ఆయన ముఖం సూర్యకాంతితో వెలిగిపోయిందిట. ఒక రహస్యం చెప్పనండి, సంధ్యావందనం చేసిన వాడు ఎంత నల్లగా ఉన్నా, ఎంత దౌర్భాగ్యపు రంగుతో ఉన్నా, పొట్టిగా ఉన్నా, చండాలంగా ఉన్నా, వాడి ముఖంలో గొప్ప వర్చస్సు వస్తుంది. భగవంతుడి భక్తితో నమ్ముకుని సంధ్యావందనం సక్రమంగా చేసి గాయత్రి జపం చేసి అనుష్ఠానం చేసేటటువంటి వాడి ముఖం ధగధగ వెలుగుతుంది, అట్రాక్షన్ వస్తుందండి, గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా అందగానే నేను మొహం చూడడానికి వస్తారా? మీరు మీలో ఉన్నటువంటి అందం నా దగ్గర ఎక్కడ ఉంటుంది? కానీ పురాణం చెప్పటం వల్ల వచ్చిన అట్రాక్షన్ అది. చూస్తారు కదా పురాణం చెప్పేవాళ్ళు అంతలో చాలామంది చూడండి, వాడి మొహాలు ఏమి పెద్ద మన్మథాకారంలో ఉంటాయని రారు. వాడు ఎలా ఉన్నా ఆ అనుష్ఠాన బలం వల్ల ఆ ముఖంలో ఒక వర్చస్సు ఉంటుంది. కనుక ఒక్క క్షణం మాట్లాడదాం, దర్శనం చేసుకుందాం, వాక్కు విందాం, ఒక్కసారైనా ఇంటర్వ్యూ దొరికితే బాగుండు అనుకుంటారు. కాబట్టి అనుష్ఠానం చాలా గొప్పది, సంధ్యావందనం చాలా గొప్పది. గాయత్రి మంత్రానుష్ఠానం చేసినటువంటి వాడికి వచ్చేటటువంటి విలువ, వాడి ముఖానికి ఉన్న కాంతి, వాడికున్న వాక్శుద్ధి ఎవరికీ ఉండదు. పాండిత్యం తెలియకుండానే తన్నుకు వస్తుంది. అందుకే మహానుభావులు పూర్వకాలంలో ఒకరి కోసం కాకుండా తమంత తాము స్వచ్ఛందంగా సంధ్యావందనం చేసేవారు, మంత్రజపం చేసేవారు, గాయత్రి విడిచిపెట్టకుండా చేసేటటువంటి వారు. అందుకే సూర్యరూప సమద్యుతి, ఆయన ముఖంలో సూర్యుడితో సమానమైన కాంతి వచ్చింది. అటువంటి సంధ్యావందనాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికైనా సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రానుష్ఠానం చేసి మన జీవితాలు చరితార్థం చేసుకుందాం. శిష్యాణం పాఠకశ్చైవ వేదశాస్త్ర విచక్షణ, శిష్యులకు నిత్యం వేదాలు బోధించేవాడు. ఇంకా ఆయన పని సంధ్యావందనం చేయటం, అనుష్ఠానం చేయటం, శిష్యులకు వేదం బోధించటం, తాను వల్లె వేయటం. దైవానుగ్రహం, ఆయనకి ధనం కూడా అలాగే వచ్చిందిట. నిత్యం వేదం చదువుకుంటే డబ్బుకు లోటేమిటి? వేదం చదువుకున్నవాడు ఎప్పుడు తిండికి కరువు వచ్చి చావడం, వేదం చదువుకున్నవాడు దారిద్ర్యంతో బాధపడడు, వేదం చదువుకున్నవాడికి అవసరానికి కావలసిన ధనం భగవంతుడు ఏదో రకంగా ఇస్తాడు. అందుకే అతడు ధనవంశ పరోదాత సౌజన్య గుణభాజన శివకర్మరుతో నిత్యం శైవ శైవ జనప్రియ. నిత్యం అతనింట్లో ధనం కుప్పలు తిప్పలుగా వచ్చింది, కోటీశ్వరుడయ్యాడు. అతని ఇల్లే ఆ రోజుల్లో లంకానగరంలో ఉండేది. పొలాలు, ధనము, బంగారం ఇవన్నీ తెగ పెరిగిపోయాయి. దానికి తోడు ఈయన సుగుణుడు, మహాసుగుణవంతుడు. నిత్య శివ పూజ, నిత్య శివాభిషేకం ఈ అనుష్ఠానం మర్చిపోయేవాడు కాదు. ఇంత ధర్మాత్ముడు, ఇంత ధనమున్నది, పాండిత్యం ఉన్నది, కాంతి ఉన్నది, ఎన్నుంటేనే పూర్వకర్మ అని ఒకటి ఉంటుందిట. ఆయనకి పెళ్ళయి క్రమక్రమంగా 40 ఏటకు అడుగు పెట్టేశాడు. కానీ సంతానం లేకుండా పోయింది. ఆయుర్బహు వ్యతీయాయ తస్య ధర్మం ప్రకుర్వత పుత్రశ్చ నాభవత్తస్య ఋతుస్యాత్ అఫల స్త్రియాః. క్రమంగా 40 ఏళ్ళు వచ్చాయి, అంటే పెద్ద వయసు వచ్చేసినట్టే 40 అంటే. ఎంత ధర్మాత్ముడైనా ఆయన భార్యకి ఆయనకి ఒక్కడంటే ఒక్కడు పిల్లాడు కానీ పిల్ల కానీ పుట్టలేదు. ఆయనంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కనుక రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయాహ అన్నారు. నాకు రుణం లేదేమో, అందుకే అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు అనుకుని ధైర్యంగానే ఉండేవాడు. దుఃఖం పొందరా, ఎవరికి ఎవడు సంతానం, ఎవరికి ఎవరితో బంధం ఉన్నది, ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పోతాం. పరమేశ్వరుడే తండ్రి, పరమేశ్వరుడే కొడుకు, పరమేశ్వరుడే భార్య, పరమేశ్వరుడే గృహం, అన్నీ సమస్తం పరమేశ్వరుడే అనుకున్నాడు ఆయన. అందువల్ల ఆయనకి ఏమి దుఃఖం కలగల. కానీ పాపం ఆ స్త్రీ కదా, అందువల్ల విదేహ ఏడ్చేదనమాట. అయ్యో పెళ్ళైపోయింది, నాకు 15 ఏట పెళ్ళయింది, అప్పుడే దాదాపుగా చాలా వయస్సు గడిచిపోతుంది, పిల్లలు కలగటం లేదు అని లోపల బాధపడేది. ఈ బాధ ఇలా ఉంటే పక్కన పెడితే ఒకరోజున ఓ పేరంటానికి వెళ్ళింది. ఆ పేరంటంలో అది శ్రావణ మాసంలో పేరంటాల్లో ముత్తైదువులు ఇతరులకు శనగలు ఇస్తూ ఈవిని చూశారు. చిచ్చి గొడ్రాలు, నువ్వు పేరంటానికి వచ్చేవేంటి, పిల్లలు ఉన్నవాళ్లే ఈ పేరంటానికి రావాలి. పిల్లలు ఉన్నవాళ్ళని శ్రావణ మాసంలో మంగళవారం పిలిచమ్మ, కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టెట్టి చీరలు పెట్టి వాయనం ఇస్తాం. గొడ్రాలివి, పిల్లలు లేరు నీకు, నీకు వాయనం లేదు, మీ ఆయన దగ్గరికి పో అన్నారు. ఆ పూట ఆవిడ గిజగిజలాడిపోయింది. అసలు వాయనానికే అని పిల్లలకి సంబంధం ఏంటి, ముత్తైదువులకి ఇచ్చుకునే వాయనం అది. అటువంటిది కావాలని కొంతమంది ఈర్ష్యతో తిప్పారు. ఇంకా పూట ఆవిడ బాధపడిపోయి భర్త దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంది. ఏం మొర పెట్టుకుందో, తత్ప్రయత్నం ఏమైందో తెలుసుకోవడానికి మళ్ళీ రేపథాపతి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా.